अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। పూర్వం ఈ ఇంద్రుడు విశ్వరూపుణ్ణి సంహరించడం, తదనంతరం తష్ట ప్రజాపతి ఆగ్రహించి చాలా బాధపడి ఈ దుర్మార్గుడు నా కుమారుణ్ణి విశ్వరూపుణ్ణి సంహరించాడు అని ఆగ్రహించి అతన్ని నాశనం చేయడం కోసం వృత్రాసురుణ్ణి సృష్టించాడు. యజ్ఞంలో మంత్రాలతో ఆహుతిని వ్రేల్చి వృత్రుణ్ణి సృష్టించాట. అయితే మనం ముందే చెప్పుకున్నట్టుగా మంత్రాన్ని వ్యస్తం చేయటం వల్ల ఇంద్ర శత్రు వివర్ధస్వ అనడం వల్ల ఓ ఇంద్రుడా ఓ నా శత్రువు నీవే వృద్ధి పొందు అని ఆయన మంత్రోచ్చారణ పొరపాటు చేయడం వల్ల పుట్టినవాడు వృత్రాసురుడు వీరాది వీరుడు అయ్యాడు. తండ్రి పంపించగా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చి స్వర్గంలో దేవతలు వేసే ఆయుధాలన్నిటినీ శుభ్రంగా విరుచుకొని తినేస్తూ ఘోర యుద్ధం చేశాడు. దేవతలు వాడిని యుద్ధం చేసి జయించలేకపోయారు. ఇంద్రుడు తక్కిన దేవతలు వృత్రాసురుడి చేతిలో చావు దెబ్బలు తినేశారట. అప్పుడు దేవతలంతా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు వాళ్ళకి పాపం మళ్ళీని. అందుకని ఆ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. ఓ భగవంతుడా నారాయణుడా మమ్మల్ని రక్షించు బాబు, ఈ వృత్రాసురుడు అనేవాడు ఎలా ఉన్నాడు, మహాకాయం వాడు గనక ఒక్కసారి నోరు ఆవరించి మింగేశాడో ఎవళ్ళం ఉండం అని భయపడిపోయారు వాళ్ళు. భయపడి వాయువు ఆకాశం అగ్ని జలము భూమి అనే ఈ పంచమహాభూతాల వల్ల ముల్లోకాలు సృష్టించబడ్డాయి. ఈ ముల్లోకాలకి అధిపతి బ్రహ్మాది దేవతలకు కూడా మూల పురుషుడు అయినటువంటి నారాయణుడు వాసుదేవుడు మమ్మల్ని రక్షించుగాక. అవిస్మితం తం పరిపూర్ణ కామం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్యపరం హి బాలిశః స్వలాంజులేనాతి తతర్తి సింధుం. భగవంతుణ్ణి పొందాలి అంటే ఒకటే మార్గం, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను ఇటువంటి వాడిని ఐశ్వర్యవంతుడనని కానీ జ్ఞానినని కానీ ఎవడైనా తనను తనను భావిస్తే వాడిని అహంకారి అంటారు. ఈ అహంకారం ఉన్నంత వరకు భగవంతుని యొక్క దర్శనం కాదు కదా, కనీసం అనుభూతి కూడా కలగదు. కాబట్టి నిరహంకారుడై ఆయనను పొందాలి. తర్వాత రాగద్వేషాలకు అతీతుడైతేనే ఆయన్ని పొందుతాడు. కొంతమందిని చూస్తే వీళ్ళు నా వాళ్ళు అని వాళ్ళని గౌరవిస్తాం, కొంతమందిని చూస్తే అసహ్యించుకుని మెడబెట్టి గంట బుద్ధి వస్తుంది, ఇదో లక్షణం. అలా కొందరిని చూసినప్పుడు ద్వేషము, కొందరిని చూసినప్పుడు ప్రేమ కలగడానికి అతీతంగా అందరినీ సమానంగా చూడగలిగితే అటువంటి వాడిని రాగద్వేషాలకు అతీతుడు అంటారు. అటువంటి అతీతులకు మాత్రమే దొరుకుతాడు. స్వామి, ఇలా అహంకారం లేని వాళ్ళకి దొరికేవాడివి, రాగద్వేషాదులకు అతీతులైనటువంటి వాళ్ళకి దొరికేవాడివి, ఆయన నిన్ను విడిచిపెట్టి సామాన్యుని శరణు వేడ్డం సొంతదండుగా. ఎవడికి రక్షణ లేదో వాళ్ళను నేను రక్షిస్తాను అన్నట్టు ఆయన. రక్షణ లేని వాళ్ళను రక్షిస్తాను అని ఆయన ఉండగా ఆయన్ని రక్షించమండం మానేసి సామాన్యుడి దగ్గరికి వెళ్ళి బాబు రక్షించు, తండ్రి రక్షించంటే వాడు మొహం వాడే రక్షిస్తాడు, ఎవరికి వాడు వాడినే రక్షించుకోలేడు, ఇంకోడిని రక్షిస్తాడు. ఇది ఎటువంటిది అంటే సర్వపురుషోత్తముడైన భగవంతుణ్ణి రక్షించమనడం మాని ఒక సామాన్య పురుషుణ్ణి నన్ను రక్షించు బాబోయని వేడుకోవడం ఎటువంటిది అంటే కుక్క తోక పట్టుకొని సముద్రం దాటడం వంటిది. గోదావరి కాదు, ఆ తర్వాత ఎవడో సామాన్యుడు పాపం గోదావరి చూసిన వాడు కల్పించాడు. కానీ సంస్కృత సామెత తితర్తి సింధుం అన్నాడు, సముద్రమును దాటాలి. అసలు కుక్క ఎంత దాని బతికెంత, తమ్మిలేరుకు వరద వస్తే అందులోంచి బయటికి రాలేదు అది. అటువంటి దాన్ని సముద్రంలో వారేస్తే ఆ సముద్రం దాటగలదా కుక్క? ఆ కుక్కే సముద్రం దాటలేకపోతే దాని తోక పుచ్చుకుని తోక తోక నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి అంటే ఆ తోక ఎక్కడికి తీసుకెళ్తుంది? కాబట్టి ఈ సంసారంలోంచి బయటపడాలనుకున్నవాడు ఆయన్ని రక్షించమని కోరుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి బాబు రక్షించండి, ఏం రక్షించమంటాడు? పూర్వం ఒక చమత్కారం జరిగింది, సృష్టి అంతా ప్రళయం అయిపోయింది, అంతా నీరు తప్ప ఏమీ లేదు, ఎటు చూసినా నీరే. అప్పుడు సత్యవ్రతుడు అనే పేరు కలిగిన మనువు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడం వల్ల ప్రళయకాలంలో ప్రపంచమంతా నీళ్ళలో కొట్టుకుపోయింది, విష్ణువు మాత్రం ఈ సత్యవ్రతుడు అనేవాడిని కాపాడాలనుకున్నట్ట. సత్యవ్రతుడు అనేవాడు విష్ణువుని గొప్పగా పూజించాడు. అందుకని ఒకరోజున ఆయన స్నానానికని నది దగ్గరికి వెళ్ళాడు. నదిలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే చేతితోటి అర్ఘ్యమిస్తారు కదా, స్నానానంతరం అర్ఘ్యం ఇవ్వడానికి ఆయన నీళ్లు తీశాడు దోసిట్లోకి. ఆ దోసిడి నీళ్ళలోకి ఇంత చేప పిల్లలు వచ్చిందిట. అరే చేప పిల్లలు వచ్చింది చిచ్చి, చేప పిల్లల చేతిలో ఉంటే అర్ఘ్యం ఇవ్వకూడదు, అది నీళ్ళలో పోసేసి మళ్ళీ నీళ్లు తీసుకుందాం అనుకోబోతూ ఉంటే వెంటనే చేప పిల్లలు అంది కదా, బాబు ఈ నదిలో ఇంతంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, ఆ చేపలలోకి నువ్వు నన్ను పారేస్తే మింగేస్తాయి. చేపలకు లక్షణం ఉందిట, చిన్న చేపలు పెద్ద చేపలు లటుక్కుని మింగేస్తాయిట. మన వాళ్ళు ఐస్ క్రీమ్ నవ్విలు తిన్నట్టు, మిరపకాయ బజ్జీ తిన్నట్టు, పకోడీ తిన్నట్టుగా చిన్న చేపలని పెద్ద చేపలు అని మింగేస్తాయి. అందుకని బాబు నన్ను దయచేసి అందులో భార్యకు పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి, ఎక్కడికి తీసుకెళ్ళను అన్నాడు ఆయన. నీ కమండలం ఉంది, కమండలం అంటే ఈ మనకు మళ్ళీ చిన్న చిన్న కమండలాలు కదా, వాడు కలియుగంలో డబ్బులు లేక మనం బుల్లి బుల్లి రాగి చెంబులు వాడుతున్నాం, పెద్ద పెద్ద రాగి చెంబులు వాడేవారట వాళ్ళు. అందువల్ల అంత దరిద్రం ఈ కలికాలంలో, అదేమిటో తెలియదు కానీ, ఏది పెద్ద ఇళ్ళా ఇంతంత ఇళ్ళు, పూర్వం తక్క లంక అంత ఇళ్ళు ఉండేవి, హాయిగా తిరిగేవారు. ఓ పక్కన వంటిల్లు అదే, పక్కనే ఎటాచుట్ట, ఇక్కడ ఈ పోపులు, అక్కడ ఆటపడ, నానా బాధ గందరగోళం, అసహ్యకరంగా తయారు. ఈ కలి యొక్క దౌర్మార్గ్యం అన్నమాట ఇది, పరమ దురదృష్టకరం ఇది అన్నారు. కానీ పూర్వం అలా కాదు, మరి పెద్ద రాగి చెంపు తెచ్చుకున్నట్ట ఆయన అర్ఘ్యపాత్ర, ఈ చేప పిల్లను రక్షించడానికి అందులో వేశాడు. ఆ చేప పిల్లను అందులో వేసి మళ్ళీ ఇటు తిరిగేలోపు చేప పిల్ల పెరిగిపోయిందిట, ఈ కమండలం చాలట్లేదు నాకు అందిట. అరే ఇంత పెరిగిపోయింది ఇది అనుకుని ఈయన సరే ఏం చేశాడు, అక్కడి నుంచి పట్టుకెళ్ళి ఆయన ఇంటికి ఎదురుగుండా ఓ చెరువు ఉంది, పూర్వం ఇంటికి ఎదురుగుండా చెరువులు, అందులో స్నానం చేసేవారు. ఇప్పుడు మన వాళ్ళు బాత్రూములో టబ్బులు పెట్టుకోవట్ల, బాత్ టబ్బులు అన్నమాట. అలాగే ఆ రోజుల్లో బాత్ ట్యాంక్స్ అని పెద్ద పెద్ద చెరువు, చెరువు అంటే ఏదో మనం అనుకునేటటువంటి చిన్న చిన్న చెరువులు కాదు, ఏలూరు అంతా కలిపితే ఓ చెరువు అనమాట. ఆయనకు అంత స్థలం ఉండేది మహారాజు గారు, అంత చెరువులోకి ఈ చేపను పట్టుకెళ్ళి వేసేట. వెయ్యగానే నిమిషాల్లో చెరువు అంతా నిండిపోయింది ఆ చేప. ఈయన హడిలెత్తిపోయాడు, ఇదేమిట్రా బాబు ఇంత ఉగులుకుంది నాకని. ఇంత పెరిగిపోయిన తర్వాత మళ్ళీ నన్ను రక్షించి ఇంకో తోట వెయ్యందిట, అతి కష్టం మీద ఈడ్చికెళ్ళి మళ్ళీ గంగలో వేశాడు. గంగ అంతా నిండిపోయింది యువతలు తోటల దాకా. ఇదేమిటమ్మా నువ్వెవరు అన్నాడు. తీసుకెళ్ళి ఇక్కడ నుంచి సముద్రంలో వెయ్యి అన్నాడు ఈయన. సముద్రంలోకి తీసుకెడితే సముద్రంలో మహాకాయంతో నిండిపోయింది. ఇంత పిల్లగా దొరికి రక్షించమని వంకెట్టి క్షణాల మీద పెరిగిపోయింది ఆ చేప. అప్పుడు ఆ సత్యవ్రతుడు, నాకు అర్థమయ్యింది, కనువిప్పయింది, నన్ను అనుగ్రహించడానికి నా చేతిలో ఇంత చేప పిల్లగా పుట్టిన విష్ణు మత్స్య అవతారం నీది నాయన, క్షమించన్నాడు. అప్పుడు ఆయన, నేను నీ పూజకి మెచ్చా, నిన్ను రక్షించాలి. రక్షించాలి అంటేట ఆయనకు ఒక లక్షణం ఉన్నదట, ఎవడి వల్లైనా ఉపకారం పొందితే గాని రక్షించకూడదు. నువ్వు నన్ను కోరుకోలేదు, మరి నీ వల్ల నేను ఎలా ఉపకారం పొందను, అందుకని కావాలని చిన్న పిల్లని వచ్చి రక్షించమన్నాను. నువ్వు కమండలం కమండలంలోంచి, చెరువు చెరువులోంచి, నది నుంచి సముద్రానికి పట్టుకెళ్ళావు. అంటే ఈ విధంగా నీ చేత నేను కాపాడబడ్డట్టుగా నాకు నేనే సృష్టించుకున్నా, నీ వల్ల ఉపకారం పొందినట్టుగా భావించా, నిన్ను కాపాడతాను. ఏమిటి కాపాడటం అంటే, కాసేపట్లో ఈ అర్ధరాత్రి వేళ భయంకరమైన వర్షం కురుస్తుంది. అలా కురిసిన వర్షం ఒకరోజు కాదు, 7 రాత్రింబవళ్ళు కురుస్తుంది. ఆ భయంకర వర్షంతో మొత్తం భూమండలం అంతా కొట్టుకుపోతుంది, ప్రళయం, జలప్రళయం, స్వర్గలోకం వరకు నీరు వెళ్ళిపోతుందిట. అంతవరకు వెళ్ళిపోయి మొత్తం లోకం అంతా నాశనం అయిపోతుంది, నువ్వక్కడివి బతకాలి, అందుకని నిన్ను రక్షించడానికి చేప రూపంలో వచ్చా అన్నట్ట. అయితే నన్ను ఏం చేయమంటారు, ఏం లేదు, వర్షం మొదలయ్యాక నీ ఆశ్రమం మునిగిపోతూ ఉంటుంది, ఎంతలో ఒక ఓడ కొట్టుకొస్తుంది నీ దగ్గరికి, ఈ ఓడలో కూర్చో అన్నట్ట. అలాగే అర్ధరాత్రి వేళకు వర్షంతో ఈ ఆశ్రమం మునిగిపోయింది. అప్పుడు హెలికాప్టర్లు ఏం లేవు, ఈ ఓడ వచ్చింది పాపం. వెంటనే ఈయన ఓడలోకి ఎక్కాడు. ఈ ఓడలో అంతఃపురమే కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఈ సత్యవ్రతుడికి పూర్వమే సప్త ఋషులు ఉన్నారట, ధ్రువుడు ఉన్నాడట, ప్రహ్లాదుడు ఉన్నాడట, ఇలా కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ ఓడలోకి ఈయన ఎక్కాడు. అప్పుడు ఈ మత్స్యం, ఆది మత్స్యం వచ్చింది. ఆ మత్స్యానికి ఇక్కడ కొమ్ము ఉందట, ఆ కొమ్ముకి తాడేసి ఆ ఓడను కట్టారు పాపం వాళ్ళు. అది జాగ్రత్తగా వీళ్ళని రక్షించింది. మహాప్రళయంలో నాశనం కాకుండా తక్కిన లోకంతో నాశనమైనా వీళ్ళు బతికారు. అదిగో ఆ తర్వాత ఆయన మనువు అయ్యాడు ఆ సత్యవ్రతుడు. ఈ విధంగా తర్వాత కాలంలో కొన్ని 1,000,000,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి ఏర్పడి మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు మనువుగా మారాడు ఆయన. ఆ విషయాన్ని దేవతలు ప్రస్తావిస్తూ, ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోయినా నిన్నాశ్రయించాడు విష్ణువుని, అందువల్ల సత్యవ్రతుడు అక్కడ బతికి పట్టుకట్టాడు. ప్రళయం వచ్చినా మహాభయంకరమైనటువంటి యమకింకరుల దర్శనం కాకుండా ఉండాలంటే నీ పాదాలు ఆశ్రయించాలి, సామాన్యుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఉపకారం చేయి ఆ ఉపకారం చేయి అనడం శుద్ధదండుగా. అంచేత ఇప్పుడు మాకు ఒక కష్టం వచ్చింది, ఈ వృత్రాసురుడు మమ్మల్ని చంపేస్తున్నాడు, మహాపరాక్రమంతో మమ్మల్ని మింగబోతున్నాడు, వాడి నుంచి మమ్మల్ని రక్షించు బాబోయ్ అని ప్రార్థించారట. ఇలా దేవతలు స్తుతించగానే ప్రతీచ్యాం దిశ్య భూదానిహి శంఖచక్ర గదాధరః. మహానుభావుడు శ్రీహరి ముందు వాళ్ళ హృదయములలో దర్శనమిచ్చాటండి. ఒకేసారి దర్శనం ఇవ్వడు కదా, ముందు హృదయంలో కనపడ్డాడు, తర్వాత ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. దేవతలందరికీ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి, మంచి కాంతితో ప్రత్యక్షమయ్యాడు. నాలుగు చేతులట, నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఇవి ధరించి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవడమే కాదు, ఇంకా ఏమేమున్నాయి? ఆత్మతుల్యై షోడశభిర్వినాత్రీ వత్సకౌస్తుభౌ. ఇంకో 16 మంది ఆయన కూడా వచ్చారటండి, ఆయన ఒంటరిగా రాలేదు, వెనకతల 16 మంది వచ్చారు. ఈ 16 మంది ఎలా ఉన్నారట? శ్రీ మహావిష్ణువుతో పాటు వచ్చిన వాళ్ళు అత్తం విష్ణువులాగే ఉన్నారట. అందరూ నీలంగా ఉన్నారు, అందరూ 4 చేతులు ధరించారు, అందరి చేతుల్లోనూ శంఖచక్ర గదా పద్మాదులు ఉన్నాయి. ఈ భగవంతుడికి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కుడివేపున ఇంత పుట్టుమచ్చ ఉంటుంది, ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అంటారు. అటువంటి శ్రీవత్సం అనే పుట్టుమచ్చలతో అందరూ ప్రత్యక్షమయ్యారట. ఇక అందరూ ఆయన వంటి ఆకారంతో, అందరూ అలాంటి కిరీటాలే, అందరూ అటువంటి ఆభరణాలే, అందరికీ ఒళ్ళంతా కేయూరాలు, కుండలాలు, మెడలో హారాలు, వనమాలలు, నడుముకి వడ్డాణాలు. పూర్వం మగవాళ్ళకు కూడా వడ్డాణాలు ఉండేవి, ఇప్పుడు బంగారానికి కరువు వచ్చి ఆడవాళ్ళకే లేకుండా పోయాయి, కానీ ఆ రోజుల్లో ప్రతి వాళ్ళకి వడ్డాణాలు ఉండేవి. ఆ వాటితో అన్నిటితో ప్రత్యక్షమే. పైగా శ్రీ మహావిష్ణువు నడుముకుంటే ఆ వడ్డాణానికి ఇప్పుడు మన వాళ్ళు బెల్ట్తో ఇన్సర్ట్ చేసుకున్నట్టుగా ఉండేదన్నమాట ఆయన గారికి. ఆ పట్టుపంచే పసుపత్తని వస్త్రం కట్టేవాట, ఆ వస్త్రం మీద ఇలా గట్టిగా బిగించి ఉండేదిట, దానికి మువ్వలు ఉండేవిట. స్వామి గనక అక్కడికి వస్తూ ఉంటే ఈ నడుముకుండే వడ్డాణం చుట్టూతో ఉండే మువ్వలు టంగ్ టంగ్ అని చక్కగా సంగీతంలా పలికేవిట. అంత బాగుండేవిట ఆ మువ్వలు. ఒక్క మువ్వ ఎవరికైనా దొరికితే వాడి జీవితం అదృష్టం అన్నారు. అది ఎవరో దొరుకుతుందో చూద్దాం. మీలో ఎవరికైనా దొరికితే చూపించండి నాకు, మీరు అట్టే పెట్టుకోండి అది కావాలంటే, కాస్త ఒక్కసారి మాత్రం నాకు దయచేసి చూపించండి. అలాంటి లక్షణాలతో స్వామి కూడా వీళ్ళు కూడా వచ్చారట. అటువంటి వాళ్ళని చూసి దేవతలు బ్రహ్మానందపడిపోయారు, 2 చేతులు జోడించేశారు. ఎంత భాగ్యం, ఒక్కసారి ప్రార్థించి వచ్చేసావా స్వామి. నమస్తే యజ్ఞ వీర్యాయ వయసే ఊతతే నమః, నమస్తే హ్యస్త చక్రాయ నమస్సు పురుహూతయే గతీనాం తిసృణాం ఈశితుః పరమం పదం నార్వాచీనో నిసర్గస్య ధాతర్ వేదితుమర్హతి. దేవతలు ఏమన్నారు? ఓ పురుషోత్తమ, యజ్ఞం ఎవడు చేస్తే వాడికి ఆ యజ్ఞమునకు తగిన ఫలితమునిచ్చేవాడివి నీవు. ఇక ఎవరైతే వేదమును, గోవులను, బ్రాహ్మణోత్తములను, దేవాలయాలను తిరస్కరిస్తారో అటువంటి వాళ్ళను నాశనం చేసే కాలస్వరూపుడివి యముడివు నీవు. యజ్ఞమును ఎవరు నాశనం చేస్తారో అటువంటి దైత్యులను చక్రంతో ఖండిస్తావు, అనేక నామాలతో ఉంటావు. అటువంటి నీకు వినయంగా నమస్కారం చేస్తున్నావు. ఓ విధాత, నువ్వు స్వర్గం, మోక్షం, నరకం అన్నిటికీ నియంతవి, అతీతమైన సుఖం ఇస్తాట. స్వర్గం కూడా చాలా తక్కువ, చిన్న స్వలోకం కింద లెక్క. భగవంతుడితో పోలిస్తే స్వర్గం చాలా సామాన్యం. అంతకతీతమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించే పురుషోత్తముడు నువ్వు. అజ్ఞాని ఏమనుకుంటాట తెలియక కొండంత బంగారం దగ్గరికి వెళ్ళి ఇంత గీక్కుని పెడతాడు మూర్ఖుడు. కొండంత దేవుడు నీవు ప్రత్యక్షమైతే మాకు అది ఇది అని కోరుకునేవాడు అజ్ఞాని. ఏమివ్వాలని మేము కోరుకోలేము, కోరుకోవడం కూడా చేత కాదు మాకు. ఏది ఎవరికి ఎలా అవసరమో అది నీవే తీర్చగలిగిన సమర్థుడవు అన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? భగవంతుడు ప్రత్యక్షమైనా మనకేం కోరుకోవాలో మనకు తెలియదు. అమాయకత్వంతో నాకు 10 కోట్లు ఇవ్వా, వాడెవడో అంటాడు నాకు ఒక కానిస్టేబుల్ గారిని ఎస్ఐ గారు అడిగారు, దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారని. నేనండి ఎస్ఐ పోస్ట్ కావాలని కోరుకుంటానండి అన్నాడు. చీ అని చెప్పి వాడు తిట్టి, నేనైతే ఎస్పీ అనుకుంటాను. ఇంకా ఎస్ఐ వీడి పరిస్థితి కూడా అంతేట, వీడు ఎస్పీ అవ్వాలని కోరుకుంటాడు, వీడు ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాడు. దేవుడు ప్రత్యక్షం అయితే ఇదే. ఓ అమాయకుడికి దేవుడు ప్రత్యక్షం అయ్యాట. ఏం కావాలో కోరుకుంటే ఈ వెర్రివాడికి తెలియక మా మేనమామకి చెవులో జుట్టు వలవాలి అన్నట్ట. సరే దేవుడు తథాస్తుని మాయమైపోయాడు. ఈయన ఇంటికి వచ్చేసి, మామయ్య మామయ్య ఇలా రా అన్నట్టు వచ్చాడు. నీ చెవుల్లో జుట్టు వచ్చింది అన్నట్ట. జుట్టు ఏంటో, దుబ్బులు మొలిచేస్తున్నాయి, కత్తిరిస్తే వచ్చేస్తున్నాయి బాబోయ్, ఏమిటిది అన్నట్ట. ఏం లేదు, మేనమామ చెవులో జుట్టుంటే మేనల్లుడికి ఐశ్వర్యం ఉంటుందని చెప్పేట ఎవడో, అందుకని మేనమామకి చెవులో జుట్టు రావాలని కోరుకున్నట్టు వీడు. ఓరిని దిక్కుమాలాడా చచ్చిపోతాం చెట్లు మొలిచినట్టుగా, అదేదో డైరెక్ట్గా డబ్బు కావాలని కోరుకోవచ్చుగా. ఇది అన్నమాట అంటే అమాయకత్వం మనకి తెలియదు. కాబట్టి దేవతలు ఏమన్నారు, భగవంతుడా మాకు నీవు ప్రత్యక్షమైనా ఏం కోరుకోవాలో తెలియదు, మమ్మల్ని ఎలా రక్షిస్తావు, బాధ్యత నీదే అన్నారు. నిజంగా చెబుతాను, మనకి ఏం తెలియదు, ఏం కోరుకోరు, ఏం తెలుస్తుంది. చాలా అత్యద్భుతమైన స్తోత్రం ఒకటి చేశారు వాళ్ళు. అంటే అర్థం చూస్తే భగవంతుడు దేవుడనే ఉంటుంది, కానీ ఈ మంత్రం యొక్క సంపుటీకరణ గొప్పది అని చేత ఒక్కసారి కళ్ళు మూసుకు వినండి 2 నిమిషాలు. ఓం నమస్తేస్తు భగవన్ నారాయణ వాసుదేవాది పురుష మహాపురుష మహానుభవ పరమ మంగళ్య పరమ కళ్యాణ పరమ కారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై పరమేణాత్మయోగ సమాధిన పరిభావిత పరిస్ఫుట పారమహంస ధర్మేణోద్ఘాటిత తమః కవాటద్వారే చిత్తే పావృత ఆత్మలోకే స్వయముపలబ్ధ నిజ సుఖానుభవో భవాన్. ఇది ఆయనకి సంబంధించిన ఒక చూర్ణిక. ఓ భగవంతుడా, ఓ నారాయణ, ఓ వాసుదేవ, ఓ ఆదిపురుష మహాపురుష మహానుభావ పరమ మంగళస్వరూప, మంగళం అంటే సుఖాలు ఇచ్చేవాడు, కళ్యాణం ఇచ్చేవాడు, పరమ కరుణాస్వరూపుడా. కరుణాస్వరూపుడు అని ఎందుకన్నామంటే స్వార్థం లేకుండానే ఆయన ఉపకారం చేస్తాడట. మనం ఎవరికైనా ఇంత ఉపకారం చేసామంటే గ్యారంటీ అన్నాడు కదా, ఏదో స్వార్థం ఉంటుంది. ప్రయోజనమనుద్దిశ్య నమందు అపి ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ఏదో ఒక ప్రయోజనమును కోరుకోకుండా పని చెయ్యట. ఊరికి ఎందుకు చేస్తాడు, చేయడు. అంచేత నీవు మాత్రం ఏ ప్రయోజనము కోరుకోకుండానే ఇతరులకు మేలు చేసే మహాపురుషోత్తముడి. ఇక నీవు నిర్వికారుడు. వికారము అంటే ఒక వస్తువును చూసినప్పుడు ఏదో ఒక రకమైన కోరిక కలుగుతుంది, సంతోషమో దుఃఖమో కలుగుతుంది. కాఫీ చూసాం, ఇష్టం ఉన్నవాడు అంటాడు, లేనివాడు చిచ్చి అంటాడు. ఎవడు ఇది వికారం అంటే. ఏ వస్తువు అయినా సరే, తిండి కానీ వస్తువు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, ఒక్కొక్కడికి టాటా ఇండికా కారు చూశాను అయ్యి వావ్ అనిపిస్తుంది, ఇంకోటికి విమానం చూస్తే అనిపించవచ్చు. మొత్తం మీద వస్తువును చూస్తే ఏదో ఒక అనుభూతి కలిగితే దానికి వికారము అని పేరు. మన వాళ్ళు వికారం అంటే కడుపు తిప్పితే వికారం అంటారు. కడుపులో ఉండే వికారం చిన్నది. భౌతికమైన వికారం ఏమిటంటే వస్తువుని చూసినప్పుడు దాన్ని కావాలనుకోవడం కానీ, చీ వద్దనుకోవడం కానీ, ఇలా ఊగిసలాటని వికారము. ఆ వికారం ఆయనకు ఉండదట. ఆయనకి ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. అసలు వస్తువు వ్యామోహం ఆయనకి ఎందుకు ఉంటుంది. జగత్తుకి ఆధారుడవు నువ్వు, లోకమునకు నాథుడవు, సర్వానికి అధిపతివి, లక్ష్మీ వల్లభుడివి, సాక్షాత్తు లక్ష్మి నీ భార్య, రెడీ క్యాష్ నీకెప్పుడు ఉంటుంది, నీకేమిటి బెంగ. మహానుభావ, నిన్ను ఎవడు భక్తి శ్రద్ధలతో ఆశ్రయిస్తాడో అటువంటి వాడికి నీ భార్య అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగినటువంటి వాడు దౌర్భాగ్యుడు కూడా ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. ప్రపంచాన్ని ఏలేవాడు కూడా ఆవిడ అనుగ్రహం లేకపోతే బయటకు వచ్చి అలా మట్టి పిసుక్కుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. అంచేత తండ్రి, ఆ తల్లిని లక్ష్మీదేవిని మాకు అనుగ్రహించు. అనుగ్రహించడం అంటే ఈ రాక్షసుల యొక్క కష్టాలు తొలగితే లక్ష్మీదేవి ఉన్నట్టే. చాలామందికి తెలియని ఐశ్వర్యం లక్ష్మి అంటే ఏమిటి అంటే, మొట్టమొదటిది ఆరోగ్యం. అనారోగ్యం లేకుండా ఉంటే అది మొట్టమొదటి ఐశ్వర్యము అన్నారు. దానికి అంతకంటే అదృష్టం ఉన్నది. ఎంత కోటి రూపాయలు ఉంటే మాత్రం రోజు తుమ్ముతూ దగ్గుతూ ముక్కుతూ ములుగుతూ తినడానికి లేదు, షుగరు బీపీ ఇంకా చెత్త చెదారం ఒళ్ళంతా అవే అనుకోండి, ఏం ఉపయోగం ఏంటి. పాయసం జీడిపప్పుతో కిస్మిస్తో అదర కొట్టేసి పాయసం చేస్తే తినడానుకుండదు, డబ్బు వల్ల ఏమిటి ఉపయోగం. కాబట్టి ప్రథమ ఐశ్వర్యము ఆరోగ్యము. ఓ భగవంతుడా, నీ అనుగ్రహం కలిగితే ఆరోగ్య లక్ష్మిని నీవు ప్రసాదిస్తావు. అప్పుడు రెండవది సమయమునకు కావలసిన వస్తువు చేకూరుట. అంతకంటే కోట్లు అక్కర్లేదట. సమయానికి ఏ వస్తువు కావాలంటే వస్తువు చాలు కదా. ఈ పూట ఈ పిల్లలకి ఈ పరీక్ష మీద కట్టాలి, వచ్చింది చాలు. ఈ పూట ఈ ప్రయాణానికి ఈ డబ్బు కావాలి, లేకపోతే ఈ పని చేయాలనుకుంటే ఎంత. అది రాగలిగిన వాడు కూడా అదృష్టవంతుడే. ఈ విధమునగా సమయమునకు చేకూరు వస్తువులు కూడా మహైశ్వర్యం కింద లెక్క. ఇవి ఉన్నాక ఇంకా పైన ఎంత ఉంటుంది వేరే విషయం, ఉన్న కొద్దీ పిండి కొద్దీ రొట్టి. కానీ ఎన్ని ఉన్నా భావదారిద్ర్యం అని ఒకటి ఉంటుందిట, అంటే మనస్సుకి దరిద్రత. కోటి రూపాయలు ఉండనివ్వండి వీడి, ఇంకో లక్ష లేదని ఏడుస్తాడు, ఏడుస్తూనే ఉంటాడు. కొంతమందికి అసలు సంతోషం ఉండదు. ఏమయ్యా ఈ మధ్యన ఏదో నీకు 6 లక్షలు తగిలిందిట కదా, కౌన్ బరీగా కరోడిపతిలో అంటే ఏముందిలేండి, 1 కోటి రూపాయలకు పోయాయి కదా అని బాధ అండి అంటాడు వీడు. అంతేగాని పొరపాటు కూడా 6 లక్షలు వచ్చాయని ఆనందించడు. ఇదో బాధ. అంచేత ఎవడికి మనస్సుకి సంతోషం ఉండదో వాడు భావదరిద్రుడు. భావంలో హృదయంలో దారిద్ర్యం, భౌతిక దారిద్ర్యం కాదు. కొంతమంది ఎంతున్నా నేను కోటీశ్వరుణ్ణని ఆనందపడతాడు వాడు. కాబట్టి ఇటువంటి భావదారిద్ర్యములను తొలగించి మమ్మల్ని రక్షించదువుగాక. నీవెటువంటి వాడివి? కర్మసాక్షివి. ఏ పని చేసినా నీకే తెలుస్తుంది. అంచేత మేము నిత్యం పాపమో పుణ్యమో కర్మలు చేస్తే వాటికి సాక్షివై క్షమించి ఈ వృత్రాసురుడి నుంచి మమ్మల్ని రక్షించు. సమ విషమతీనాం మతమనుసరసి యథా రజ్జుకండ సర్పాది ధియాం. చూడండి, జ్ఞానం ఉన్నవాడున్నాడు. ఈ జ్ఞాని ఎదురుగుండ తాడును చూస్తే ఇది తాడు, ఇప్పుడు ఇది ఉంది, ఇది వైరు అనుకుంటాడు. కానీ అయ్య బాబోయ్ ఆయన దీన్ని చూసి భయపడ్డు. జ్ఞానికి తాడు తాడులాగే కనపడుతుంది, అజ్ఞానికి తాడు కూడా పాములాగే కనపడుతుంది. అంచేత దాన్నే రజ్జు సర్పభ్రాంతి అని, అంటే రజ్జు అంటే తాడు, తాడును చూచినప్పుడు సర్పం పాము అని భయపడతాడు చీకట్లోను వాటిలోను. ఈ భ్రమ కలగడం మనిషిని పతనానికి దారితీస్తుంది. జ్ఞాని ధైర్యవంతుడు తాడును చూచి పామని ఎట్టి పరిస్థితుల్లో భ్రమపడ్డం, అంటే తాడును చూసి పామని భయపడడం అంటే అర్థం ఏంటంటే పనికి మాలిన పదార్థమును గొప్పది అని భ్రమించుట. తాత్కాలికంగా ఉండిపోయే ఐశ్వర్యము, తాత్కాలికములైన కోరికలు, భౌతికమైన సుఖములు, వీటి వెంట పడ్డం ఎటువంటిది అంటే ఇదిగో తాడును చూసి పామని భ్రమపడ్డం లాంటిది. నాయన ఆలోచించి చూస్తే ఉన్నవాడివి నువ్వు ఒక్కడవే, నీవే అనేక నామాలతో అనేక రూపాలతో ఉంటావు. నీవు ఒకప్పుడు మత్స్యావతారంతో, మరొకప్పుడు వరాహంగా, కోర్మంగా, నృసింహంగా, రామకృష్ణాది మానవ రూపాలతోటి లోకాలను సముద్ధరిస్తూ ఉంటావు. ఇప్పుడు అనేక మన్వంతరాలు గడుస్తున్నాయి, మళ్ళీ కొత్త మన్వంతరాలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ సృష్టి సాగుతూనే ఉంటుంది. అలాంటి సృష్టిలో భాగంగా ఈ వృత్రాసురుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. వీడి నుంచి మమ్మల్ని అనుగ్రహించు. ఎప్పుడు నిన్ను ఆశ్రయించాం మేము? ఇక మా బుద్ధి పనిచేయక, మా శక్తి పనిచేయక మేమేం చేయలేనప్పుడు నిన్ను ఆశ్రయించామన్నాడు. భగవంతుణ్ణి చిట్ట చివరిగా కాపాడమనాలట. అంతవరకు భగవన్నామం చెయ్యాలి, కానీ అనుక్షణం కావాలనేది కోరకూడదట. రోజు పొద్దున్నది సాయంకాలం దాకా నాకు అది ఇమ్ము దేవుడా, నాకు రొట్టె ఇమ్ము, పిండి ఇమ్ము అంటూ మొదలు పెట్టకూడదు దిక్కుమాలిని. ఎట్టి పరిస్థితుల్లో ఇక నా బుద్ధి వల్ల కాదనుకున్నప్పుడు మాత్రమే కోరాలి, మన వల్ల కానప్పుడే ఆశ్రయించాలట. తక్కిన కాలంలో కేవలం భగవన్ నామ స్మరణ మాత్రమే చెయ్యాలి, స్మరణం నిరంతరం చెయ్యాలి, అర్చన నిరంతరం చెయ్యాలి. చిట్ట చివరి కోరవలసింది మాత్రం ఇక అందులోంచి బయటపడలేనమన్నప్పుడే కోరాలి. అదిగో అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కోరాం. ఓ కృష్ణ, ఈ అసురుడు మా తేజస్సుని, అస్త్రాలని, ఆయుధాలని అన్నీ లాగేశాడు. వీడు మింగేస్తున్నాడు. కత్తి విసిరితే ఆ కత్తిని కాస్త ఆయన జంతికి నవిలినట్టు నవిలేస్తుంటే, కరకరలాడించేస్తుంటే సోలములు విరుచుకుతుంటున్నాడు, ఆయుధాలన్నీ విరుచుకుదిలేస్తున్నాడు. కొన్ని కొన్ని అప్పడాలు బాగా వేయిస్తే ఉంటాయి, విరుచుకు తింటే భలే ఉంటాయి. ఆ అప్పడాలు విరుచుకున్నట్టుగా వీడు రథచక్రాలు విరుచుకు తినేస్తున్నాడు. అంచేత వీడు నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించి చిట్ట చివరిగా ఒక గొప్ప వేదాంత రహస్యంతో స్తోత్రం చేశారట. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ
కృష్ణాయ మృష్టయ శశే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంత నిజాశ్రమాప్తావంతే పరిష్టగతయే హరయే నమస్తే. ఓ హరి, నీవు హంసస్వరూపుడి. హంస అంటే మన హృదయంలో నిరంతరం ముక్కులో గాలి తీసుకుని విడిచిపెడుతున్నప్పుడు మనకు తెలియకుండానే సోహం సోహం అని ఒక జపం జరుగుతుంది. ఈ సోహం తిరగేస్తే హంస అన్నారు, అదే హంస గాయత్రి. మనకి తెలియకుండానే లోపల జరుగుతుంది. కొందరు యోగులు కళ్ళు మూసుకుంటూ గుర్తిస్తారు, కొందరు గుర్తించలేరు. అటువంటి హృదయంలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములో తిరిగే ఓ హంసస్వరూపుడా, నీవు అతి శుద్ధుడవు, నీ అంత పరిశుద్ధుడు లేవు. ఈ వతిని పరిశుద్ధ పదం వాడాలంటే భయంగా ఉంది నీకు. పరిశుద్ధ పరిశుద్ధ అని అశుద్ధ శుద్ధ అంటున్నారు ఏమిటో తెలియదు. కానీ నిజానికి అసలు పరిశుద్ధ పదం అంది, ఆ శుద్ధ ఒత్తిపోయి శుద్ధ శుద్ధ అంటే ఏమిట్రా అబ్బాయి ఈ శుద్ధ అనుకుంటాను నేను, చాక్ పీసేమో అని. సరే, అదో కర్మయోగం. నీవు మాత్రం పరమ పరిశుద్ధుడవు. హృదయం ఒక ఆకాశం అట. ఈ హృదయం అనే ఆకాశంలో విహరించే హంసవు నువ్వు. ఎవరి యొక్క హృదయం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేవాడే మహా ఆనంద స్వరూపుడి అటువంటి కృష్ణుడవు నీకు నమస్కారం. మంచి కీర్తి కలిగిన వాడు, అనాది పురుషుడవు. సత్పురుషులు మాత్రమే నిన్ను గ్రహిస్తారు, తక్కిన వాళ్ళు ఏదో దేవుట్టా అంటారంతే. అసలు స్వరూపాన్ని జ్ఞానులు యోగులు సత్పురుషులు గ్రహిస్తారు. నిన్ను శరణు అని ఒక్కసారి ఎవరైనా కోరితే ఈ సంసారం అనే సముద్రం చాలా తేలిగ్గా దాటేస్తారు. ఆవు దూడ నేల మీద అడుగేసింది అనుకుందాం. ఆవు దూడ అడుగు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది? ఇందులో నీళ్లు పోసాను నేను, ఇది దాటమంటే ఎవరు దాటలేరు, చిన్న పిల్లలు కూడా దాటేస్తారు. ఈ చిన్న కప్పులో నీళ్లు దాటడం ఎంత తేలికో, ఈ సంసారం అనే సముద్రం దాటడం అంత తేలిక. ఎవరు నిన్ను నిరంతరం శరణు వేరతారో వారికి, ఎవరు నిన్ను నిరంతరం తలుచుకోరో అటువంటి వాళ్ళకి ఈ సంసారం మహాసముద్రం దాటలేరు. బంగాళాఖాతం లాంటిది అది అని ఈ విధంగా ప్రార్థించారు, నమస్కరించారు. అప్పుడు శ్రీహరి సాదరంగా, దేవతలారా మీరు జ్ఞానము ద్వారా నన్ను స్తుతించారు, చాలా సంతోషించాను. ఈ జ్ఞానం ఈ సంసారంలో ఉండే సామాన్య పురుషులకు ఉండదు, కానీ మీకు కలిగింది అదృష్టవశాత్తు. దీనివల్ల మీకు నా మీద స్థిరమైన భక్తి కలిగింది. స్థిరమైన భక్తి అంటే ఏమిటంటే, కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటారట, సుఖం వస్తే విడిచిపెట్టేస్తారట సాధారణంగా ఎక్కువ మంది. ఇది స్థిరభక్తి అనరా, అస్థిరభక్తి. సుఖం వచ్చినప్పుడేమో నా అంత గొప్పవాళ్ళు లేడు అండం, కష్టం వస్తే అవి బాబోయ్ రక్షించు బాబోయ్ అండం. దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియా అన్న కోయ్, జో సుఖమే సుమిరను కరై తో దుఃఖ కాహే హోయ్ అని కబీర్ దాస్ గారు అన్నాడు. నాయనలారా, కష్టం వచ్చినప్పుడు ప్రతివాడికి భగవంతుడు గుర్తొస్తాడు, కానీ సుఖం వస్తే మాత్రం ఆయన మర్చిపోతారు. అసలు నిరంతరం దుఃఖంలోనూ సుఖంలోనూ కూడా భగవంతుడు తలుచుకుంటే మీకు దుఃఖం రాదు. దుఃఖం వచ్చినా అది దుఃఖం అనిపించకుండా దాన్ని అనుభవించే ధైర్యం వస్తుంది. కాబట్టి సుఖంలో ఉన్నప్పుడే తలుచుకోవాలి, అప్పుడు దుఃఖాన్ని పొందాం. అలా సుఖ దుఃఖములు రెండింటి యందు సమానంగా నన్ను నర్చించేవాడే జ్ఞాని అంటే, అటువంటి ధ్యానం ఇప్పుడు మీకు ప్రస్తుతం కలిగింది. సరే, నన్ను అంత తేలికగా దర్శనం చేసుకోలేరు, కానీ మీ విపరీత కష్టం వల్ల నేను ఇప్పుడు మీకు దర్శనమిచ్చాను. ఈ వృత్రాసురుడు తష్ట ప్రజాపతి చేసిన యజ్ఞ కుండంలోంచి పుట్టాడు. యజ్ఞం నుంచి పుట్టినవాడు, అయోనిజుడు వాడు, మామూలుగా తల్లి యొక్క కడుపులో ప్రవేశించి పుట్టినవాడు కాదు. కాబట్టి వాణ్ణి మీరు చంపలేరు. వీళ్ళందరూ బేరమని కింద పడిపోయారట. కంగారు పడకండి, వై డూ యూ ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అన్నాడు ఆయన. మీరేం భయపడక్కర్లా, నేను ఒక ఉపాయం చెబుతున్నాను. వాణ్ణి మీ ఆయుధములతో చంపలేరు, కానీ వాడిని చంపాలంటే ఒక గొప్ప ఆయుధం కావాలి. ఏమిటి బాబు అన్నారు. ఏమీ లేదు, భూలోకంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు దధీచి అనే మహర్షి. ఆయన మఘవను యాతభద్రం వో దధ్యుచం ఋషి సత్తమం విద్యావ్రత తపస్సారం గాత్రం యాచతమాచిరం.
ఓ దేవేంద్ర, నీకు శుభం కలుగ్గాక. నువ్వు వెంటనే ఈ దేవతల్ని వెంట పెట్టుకుని భూలోకానికి వెళ్ళు. ఆ భూలోకంలో ఋషిశ్రేష్ఠుడు దధీచి అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గొప్ప విద్య గలవాడు, మహాతపస్యాలి. తపస్సు చెయ్యగా చెయ్యగా ఆయన శరీరం మహాదృఢమైపోయిందట. ఆ శరీరాన్ని విష్ణు చక్రంతో కూడా ఏం చేయలేరు, అంత గొప్ప శరీరం అయిపోయింది. అంత గొప్ప శరీరమైన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని అడగండి. ఆయన శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఆయుధంగా మీరు మార్చుకోండి. వెన్నుపూసని ఇంద్రుడు ధరిస్తాడు, పేవులున్నాయి, దాన్ని యమధర్మరాజు గారు స్వీకరిస్తాడు. అదే ఇప్పుడు ఆయన మనకి ఏదన్నా ప్రాణం పోయేటప్పుడు వచ్చి డామ్మని వేసి లాగేస్తున్నాడే ప్రాణం, అదేంటని ఉన్నారా తాడు, ఆయన ప్రేవులు. అందుకే దాన్ని అంత తేలిక ఎవరు కట్ చేయలేరు. మళ్ళీ ఆ విష్ణు దూతలే కట్ చేయగలరు. కత్తిరిస్తే కూడా ఆయన మళ్ళీ అతికించేస్తాడు యమధర్మరాజు గారు. మధ్యలో కట్ చేశారనుకోండి, విష్ణు దూతలు లాంటి వాళ్ళు వచ్చి బయటికి పట్టుకుపోయి ఆ తాళ్ళు పట్టుకెళ్ళి ఇలా అంటారట, అతుక్కుపోతాయట. మంచి గొప్ప పేగులు ఇవి. అందుకే ఆ ప్రేవులు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే జీవితంలో భగవంతుడిని ఆశ్రయించమన్నారు. కాదండి, మాకు ఆ పేగులు ఎలాగుంటాయో చూడాలని ఉంది అనుకున్న వాళ్ళు ఆయన వదిలిపెట్టేయండి, ఒకసారి తర్వాత దర్శనం చేసుకోవచ్చు, అది వేరే విషయం. మహానుభావుడు ఆయన యొక్క శరీరంలో ఇంకా 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 అవయవాలు ఉన్నాయి. అవన్నీ వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు, తక్కిం కలిగినటువంటి దిక్పాలకులు ఆయుధాలుగా స్వీకరించండి. ఈ విషయంలో ఆలస్యం చెయ్యకండి. మీకు ఒక అనుమానం రావచ్చు, ఎవడైనా సరే అన్నం పెట్టమంటే పెడతారు, పోనీ డబ్బున్నవాడు బాబు 1000 రూపాయలు 1000 రూపాయలు అంటే ఇవ్వచ్చు. ఇంకా తాత ఎవరో మహానుభావుడు మహా 1 లక్ష 2 లక్షలు దానం ఇవ్వచ్చు, మొత్తం మొత్తములు. సరే, అంత గొప్ప వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ఓ ఋషి, నీ బాడీ ఇచ్చేయి అంటే ఇస్తారా, శరీరాన్ని ఇమ్మంటే ఎవడిస్తాడు, ఎవడెవడు. సాధారణంగా లోకంలో ప్రాణం పెడతానండి నీకోసం, ప్రాణమైనా ఇస్తాం అంటారు అనేవాళ్ళు ఉంటారు. నిజంగా ప్రాణం ఇమ్మనండి, మళ్ళీ జీవితంలో అక్కడ కనపడ్డవాడు. అంచేత ప్రాణం ఇస్తామని చెప్పినవాడు కూడా పొరపాటున ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అటువంటిది నీ శరీరం ఇయ్యి, మేము చక్కగా వాటితో ఆయుధాలు చేసుకుంటాం, అరగ తీసుకుంటాం అంటే ఎవడిస్తాడు అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఆ దధీచి అలాంటి వాడు కాదు. సవా అధిగత దధ్యశ్విభ్యాం బ్రహ్మ నిష్కలం యద్వా అశ్వశిరో నామ తయోరమరతాం వ్యధాత్. ఆ దధీచి మహర్షి బ్రహ్మ విద్యని పొందేట, చాలా గొప్ప ఋషి. తన తపస్సు వల్ల శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టేశాడు. ఆయనకి శరీరంలో ప్రాణాలు ఉండాలనే కోరిక లేదు. బ్రహ్మవేత్తలకు ఎప్పుడూ కూడా ఈ శరీరం మీద వ్యామోహం ఉండదు. బ్రహ్మజ్ఞానం లేనివాడికే అయ్యబాబు ఇది నా బాడీ అనిపిస్తుంది. ఆయన అలాంటి వాడు కాదు. కాబట్టి మీరు వెళ్ళారంటే ఆయన శరీరం ఇస్తాడు. ఆయన స్వయముగా తాను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని దేవతల్లో అశ్విని దేవతలు అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు కవలలు. సృష్టిలో మొట్టమొదటి కవలలు ఎవరు అంటే అది వాళ్ళట. వాళ్ళే మొదటి కవల పిల్లలు అన్నమాట పాపం. ఆ అశ్విని దేవతలకి ఆయన బోధించాడు. వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానం పొందడం వల్ల గొప్ప వైద్యులు అయ్యారు కూడా. దానివల్లే వాళ్ళు సత్యస్థితిలో ఉన్నవాడిని కూడా బాగు చేయగలరట. అశ్విని దేవతల యొక్క అనుగ్రహం కలిగింది అనుకోండి, ముసిలాన్ని పట్టుకెళ్ళి వాళ్ళు ఏదో టింగ్ 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 అని అంటారు, అనగానే వీడు అందంగా తయారైపోతాడు. ఓసారి ఓ చమత్కారం జరిగింది. కొత్తలు లిఫ్టులు వచ్చిన కొత్తల్లో ఓ ముసలాయన బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాడు. అప్పుడప్పుడే లిఫ్ట్లు వచ్చాయి. సరే, ఈయన బయట ముసలాయన బయట చూస్తున్నాడు. ఎంతలో ఓ 70 ఏళ్ళ ఆవిడ లిఫ్ట్లోకి ఎక్కింది, లిఫ్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ లిఫ్ట్ దిగింది. ఈసారి అందులో 16 ఏళ్ల మంచి అందం ఆయన అమ్మాయి దిగిందిట. వెంటనే ఈయన అనుకున్నాడు, మా ముసిల్లని కూడా తీసుకొస్తే బాగుండి ఇక్కడికి అనుకున్నట్ట. అంటే ఆయన ఏమనుకున్నాడు, పాపం ఈ లిఫ్ట్లోకి వెళ్ళిపోయి ఇందాక వెళ్ళిన ముసలావిడే ఇలా 16 ఏళ్ల అమ్మాయి అయిపోయింది అనుకున్నట్ట. అందుకని మా ముసిల్లని కూడా ఇది ఎక్కిస్తే బాగుండి అనుకున్నట్ట.
ఆ లిఫ్ట్ యొక్క శక్తి ఎలా ఉన్నా ఈ అసిరి దేవతలు మాత్రం తప్పనిసరిగా ఎంత ముసలివాడినైనా యవ్వన వంతుడు చేస్తారు. మనం ఇదివరకోసారి చెప్పుకున్నాం, చవన మహర్షిని అలాగే వాళ్ళు అందగాడిగా తయారు చేశారు. అంత శక్తి వాళ్ళకి రావడానికి కారణం ఈ బ్రహ్మజ్ఞానం. ఆ అశ్విని కుమారులు జీవన్ముక్తి పొందారు దీనివల్ల. ఆ దధీచి మహర్షి నా స్వరూపుడు, దుర్భేద్యమైన నారాయణ కవచం పొందాడు ఆయన. ఆయనే మొట్టమొదట ఈ త్వష్ట ప్రజాపతికి ఉపదేశించాడు, త్వష్టే విశ్వరూపుడికి ఇచ్చాడు, నీవు విశ్వరూపుడి నుంచి పొందావు, దానివల్లే ఈ దధీచి మహర్షి యొక్క శరీరం మంచి దృఢంగా ఉన్నది, మీరిప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ శరీరం ఇమ్మని ప్రార్థించండి. అయితే ఒకటి ఇంద్రుడు వెళ్ళడిగింది అంచేత, ఏమో శిష్యులంటే ప్రేమ అన్నాం కదా అని, అంచేత నా శరీరం అంత దృఢమైంది మాత్రం కాదు, పట్టుకుంటే విరిగిపోతుంది. ఆ అశ్విని కుమారులు శిష్యులు గనక, శిష్యుల మీద ఆయనకు అభిమానం గనక ప్రార్థిస్తే ఆయన తన శరీరాన్ని ఇచ్చేస్తాడు. ఆ శరీరాన్ని తీసుకోండి, ఆయన ధర్మాత్ముడు, ఆయన తన శరీరం దానం చేస్తే ఆ వెన్నుముకని విశ్వకర్మకి ఇవ్వండి, ఈ విశ్వకర్మ చక్కగా అరగదీసి చక్కగా చిత్రీపట్టి సానపట్టి టింగో టింగని ఎక్కడ పొదులు పెట్టాలో పెట్టి నీకు వజ్రాయుధంగా తయారు చేసి ఇస్తాడు. ఈ వజ్రాయుధంతో, వజ్రాయుధం అంటే అది మన వాళ్ళు వజ్రం అంటే ఏదో అనుకుంటారు, ఇంత చేసేది ఒక వెన్నుపూస, అందుకే దాన్ని చూడండి మీకు ఇలా పొడుగ్గా ఉండి వెనకల్లో ఉంటాయి. ఆ వజ్రాయుధముతో ఇంద్ర నువ్వు రాక్షసుణ్ణి ఆ వృత్రాసురుణ్ణి సంహరింపగలవు. ఆ వజ్రాయుధంలోకి నేను స్వయంగా ప్రవేశిస్తాను, నాతో పాటు జగదంబ యొక్క శక్తిని కూడా ప్రవేశపెడతాను, దానివల్ల ఆ వజ్రాయుధంతో నువ్వు వృత్రాసురుణ్ణి సంహరించగలవు, నీకు శుభమువుగాక, నా భక్తులైన నీకు కష్టం రాదు. ఇంద్రమేవం సమావిశ్య భగవాన్ విశ్వభావన పశ్యతాం అనిమేషాణం తత్రైవాంతర్దధే హరిహి. విశ్వాత్ముడైన శ్రీహరి ఈ విధంగా ఇంద్రునితో పలికి దేవతలు ఎదురుగుండానే విష్ అన్నాడు, మాయమైపోయాడు. సినిమాలతో ఠింగలు తప్పుడు చదువుతుంది, మాయమైపోతాడు. అలాగే విష్ణు మాయమైపోయాడు ఒకసారి. అప్పుడు మహానందపడిపోయారు వీళ్ళు, ఆనందపడిపోయారు. కానీ లోపల మళ్ళీ కొంచెం అనుమానం, భగవంతుడు చెప్పినా పూర్తిగా నమ్మకం లేదు. ఇంత పురాణం విన్నా ఎక్కడో ఆ మధ్య మధ్యలో కొంతమందికి అవిశ్వాసం వస్తూ ఉంటుంది. విష్ణు వచ్చి మీకు ఆయన శరీరం ఇస్తాడరా బాబు అన్నా, ఇస్తాడా అని మళ్ళీ అనుమానం ఇంద్రుడికి. అశ్విని కుమారుల్ని వెంట పెట్టుకుని సరే బయలుదేరారు. బయలుదేరి అధర్వ పుత్రుడైనటువంటి దధీచి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు, చిరునవ్వు నవ్వారు, పాదాలకు దండం పెట్టేశారు. మహర్షి నువ్వు ఎంత గొప్పవాడివి, అబ్బబ్బబ్బ భూలోకంలోనే కాదు స్వర్గలోకంలో కూడా నీలాంటి గొప్పవాడు లేడన్నారట. ఓహో ఇలా పొగిడారంటే మనం చాలా అనుమానించాలి. తెగ పొగిడారు అనుకోండి ఎవరన్నా, వాడు ఏదో వేస్తున్నాడు పిడి. ఈయనకు అనుమానం వచ్చింది, దేవతలారా ఇంత ప్రశంసిస్తున్నారు కదా ఏం కావాలి. ఆయనకి తెలియక అప్పటికి గ్రహించేశాడు ఆయన. అయినా చిరునవ్వు నవ్వుతూ మీ గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను, ఎందుకు వచ్చారు. అపి బృందారకాక యూయం నజానీత శరీరిణాం సంస్థాయాం యస్త్వభిద్రోహో దుస్సహశ్చేతనాపహ. దేవతలారా మీరు దేవతలే, అయినా మీ శరీరాలు కూడా తట్టుకోలేని బాధ ఏదైనా మీకు వచ్చిందా, మీకు ఏదైనా కష్టం వచ్చిందా. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడికైనా కష్టం వస్తుంది. మీరు దేవతలు అవ్వచ్చు, మూడు లోకాలకి అధిపతులు అవ్వచ్చు, మీకు ముసలితనం ఉండకపోవచ్చు. మీకు చెప్పా ఎప్పుడు 30 వయసేట వాళ్ళది 30 లాగే కనపడతారట, అదృష్టవంతులు. అస్సలు తలకే నరవదు వాళ్ళకి, మంచి అందంగా ఉంటారు. అలా నిత్యం యవ్వనంతో ఉండవచ్చుగాక, ఆకలి దప్పికలు ఉండకుండా అమృతపానం చేసి ఉండవచ్చుగాక, అయినా మీకు కూడా ఏదైనా సహించలేని ఉపద్రవం వచ్చిందా, కష్టం వచ్చిందా. ఈ ప్రపంచంలో జీవులకు శరీరం ప్రియమైన వస్తువు కదా, అటువంటి మీ శరీరమైన ప్రియమైన వస్తువులకు ఏదైనా కష్టం వచ్చిందా అనగానే దేవతలు అన్నారట, బలేవాడివయ్యా బాగానే కనిపెట్టావు, మాకు చిన్న కష్టం వచ్చింది, వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు మా మీద పడి ప్రాణం తీసేస్తున్నాడు, అందుకని వాడిని జయించాలి అనుకుని మేమంతా విష్ణుమూర్తి దగ్గరికి వెడితే ఆ భగవంతుడు నీ శరీరమే మాకు దిక్కు అన్నాడు. అని చేత తొందరగా నువ్వు చచ్చిపో ఇట్లు చచ్చిపోతే నీ ఆ శరీరంలో అవయవాలన్నీ మేము ఆయుధాలుగా స్వీకరిస్తాం. పక్కున్నవాడైనా ఎవడికైనా తన ప్రాణం తనకు తీపి కదా. అసలు శరీరం ఉంటే ఏదైనా చేస్తాం, శరీరం లేకపోతే ఏం చేస్తానమో. ఏ పరిస్థితుల్లో బలవంతంగా మరణం చెందడం మహాదోషం. అంచేత క ఉత్సహేత తందాతు, శరీరం ఎవడు విడిచిపెడతాడు, ఎవడు దానం చేయడు. కావాలంటే నా ఐశ్వర్యం ఇమ్మనండి, నా తపశ్శక్తి ఇమ్మనండి, ఇస్తా. శరీరం ఇస్తానా, ఇవ్వను నేను. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఏ పని చేయాలన్నా శరీరం మొట్టమొదట కావాలి. అటువంటి శరీరాన్ని ఏ పరిస్థితుల్లో ఇవ్వను అన్నాడు. వెంటనే వాళ్ళన్నారట, మహాత్మా నీవిలా అంటే ఇంక ఈ సృష్టి తల్లకిందులైపోదా, నువ్వెంత గొప్పవాడివి, నీకు తుచ్చమైన శరీరం మీద ప్రేమ. అబ్బే నీకు శరీరం మీద ప్రేమ లేదన్నారట వాళ్ళు. కిం నత దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకం పినాం భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేడ్య కర్మణాం. మహాత్మా నీకు ప్రాణుల మీద దయ, పరమ ఉదార స్వభావం నీది, అందుకే నిన్ను పెద్దలు కూడా పొగిడారు. విష్ణు అంతటి వాడు నిన్ను ఎందుకు పొగిడాడు, నీకు శరీర వ్యామోహం లేదు. భగవంతుని యొక్క భక్తునికి ఏదైనా త్యజిస్తాలనే కోరిక ఉంటుందిట. ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వకూడదు అనుకోడు, అనుకుంటే వాడు భక్తుడు కాదు. నీవు కూడా అటువంటి వాడివి. స్వార్థపరులైతే నీవైనట్లుగా శరీరం తప్ప ఏదైనా కోరుకో అంటారు, నీవు స్వార్థపరుడవు కాదు, కాబట్టి మాకు నీ శరీరం ఇయ్యి అన్నారు. అనగానే పక్కున నవ్వాడు ఆయన, నేను నా శరీరాన్ని ఇవ్వడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నాను, మీతో విష్ణువు చెబుతూ ఉండడం నాకు తెలుసు అన్నాడు ఆయన. వాళ్ళకి ఆ రోజులు అలా ఉండేది, టెలిపతీలు అన్ని వాళ్ళకి తీరాలో తేలిక. ఇప్పటికి మళ్ళీ కష్టపడి ఫోన్ చేయక్కర్లే, ఎస్టీడీ బిల్లు లేదు అసలు ఆయనకి, అంత కష్టపడి తపస్సు చేశాడు. అందువల్ల నాకు తెలుసు, అయినా మీ ద్వారా ధర్మకథ వినాలి అని ఇలా అన్నాను. శరీరం చాలా ప్రియమైనదైనా ఎంత ఇష్టమైనా తాత్కాలికంగా నేను నీకు ఇవ్వకపోయినా రేపైనా విడిచిపెట్టాల్సిందేగా. ఈ శరీరం నాకు ఇష్టం, నేను విడిచిపెట్టను అని పట్టుకు కూర్చుందామంటే ఆగుతుందా, ఆగదు. దాని దారిని అది పోతుంది. ఇవాళ కాకపోతే పోనీ ఇంకో కొంతకాలం పోయాక నెల్లి ఎల్లి నేడైనా నూరేండ్లకైనా తెల్లంబు మృత్యువు. ఇవాళ అవ్వచ్చది, రేపవ్వచ్చు, నూరేండ్లకైనా తప్పదు. ఇవాళ ఇలా అందంగా ఉంటుంది శరీరం, క్రమేపీ ముడుతలు తయారవుతాయి, నల్లగా ఒత్తుగా తుమ్మిద రెక్కల్లో ఉన్న జుట్టు కాస్త క్రమేపీ వెండి రంగులోకి మారతాయి, అందంగా ఉండే ఈ పెదవులు కాస్త వాడి వక్కలైపోతాయి, చక్కని ఈ కళ్ళు కాస్త మొదట్లో ఇంకో రెండు కళ్ళు చేరతాయి, ఆ కొంతకాలానికి అవి కూడా పనిచేయవు. సహజం ఇది దేహ లక్షణం. ఇంత కష్టపడి పోషించుకున్న ఈ శరీరం దుర్మార్గపు శరీరంటిది. ఈ శరీరం ఎంత దుర్మార్గురాలంటే మనం దీన్ని నమ్మి ఇంత పోషిస్తే అవసరానికి మనం విడిచిపెట్టిపోతుంది. అందువల్ల ఇందులో జీవాత్మ అద్దె ఇల్లు. హౌస్ ఓనర్ గారికి కోపం వచ్చినా మనమే ఇల్లు ఖాళీ చేయాలి, మనకు కోపం వచ్చినా మనమే ఇల్లు ఖాళీ చేయాలి. ఈ జీవాత్మ కూడా పాపం అద్దెకుంటున్నదనమాట. ఇది హౌస్, ఇది రెంటెడ్ హౌస్. జీవాత్మ కోపం వచ్చినా జీవాత్మ విడిచిపెట్టాలి, ఆ పరమాత్మని కోపం వచ్చినా విడిచిపెట్టేయాలి. హౌస్ ఓనర్ పరమాత్మ అనమాట. కాకపోతే పరమాత్ముడు ఏంటంటే చీటికి మాటికిని ఖాళీ చేయని బెదిరించడు, ఒకేసారి బెదిరించి పట్టుకుపోతాడు. హౌస్ ఓనర్లు అస్తమాటు రెంట్ పెంచడం కోసం బెదిరిస్తారు, అది ఈ బెదిరింపులు ఉండవు. ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు కొంతమంది పాపాత్ములైనటువంటి వాళ్ళు గృహంలో ప్రవేశించారనుకోండి, వాళ్ళని హౌస్ ఓనర్ భరించలేక గెంటేస్తాడు. అలాగే దుర్మార్గులకు రోగము మొదలైన లక్షణాలు కూడా బెదిరిస్తూ ఉంటాయి. అంచేత ఈ శరీరము వద్దన్నా విడిచిపెడుతుంది. అటువంటి ఈ శరీరం చచ్చిన తర్వాత కాకులకి గద్దలకి ఆహారం అవ్వలసిందే, అటువంటి శరీరం మీకు ఇవ్వడంలో ఆశ్చర్యమే ఉన్నది, ఉపకారానికి మీకు ఇచ్చేస్తా తీసేసుకోండి అన్నట్టు. అనిత్యం ఈ శరీరం, అశాశ్వతం ఈ శరీరం, క్షణక్షణం మారే లక్షణం కలిగింది ఈ శరీరం, నిరంతరం ఒక్క పద్ధతిలో నడవనటువంటిది ఈ శరీరం,
అటువంటి ఈ శరీరమును ఎవడు తన స్వార్థం కోసం దక్కించుకోవాలనుకుంటాడో వాడు జడు, మూర్ఖుడు, మందబుద్ధి, నీచుడు, వాడు అనవసరం వాడి జీవితం. ఏతావానవ్యయో ధర్మ పుణ్యశ్లోకై ఉపాసిత. యో భూత శోక హర్షాభ్యాం ఆత్మా సోచతి హృష్యతి. సహజంగా ఈ లోకంలో కొంతమంది ఎవరైనా ఎదుటివాడు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారట. ఎందుకు అలా ఏడుస్తున్నారు? ప్రక్కవాడి దుఃఖం తన దుఃఖంగా వాడికి అనిపించటం వల్ల. అది జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని ఎవడికి కష్టం వచ్చినా అది నా సొంత కష్టమని బాధపడతాడట. ఆ కష్టం తొలగించడానికి ప్రయత్నం చేస్తాడట. పక్క వాళ్ళకి ధనం వచ్చినా సుఖం కలిగిన వీడు ఆనందిస్తాడట. ఇది ఉత్తమ లక్షణం. నీచ లక్షణం, పక్కవాడికి రూపాయి వచ్చిందని ఏడుస్తాడు, పక్కవాడికి సుఖం వస్తే ఏడుస్తాడు వీడు. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, కోటి రూపాయలు కౌన్ బరేగా కరోడిపతులు, ఆవిడకి 640,000 రూపాయలు తగిలే బాబోయ్ అని వీడు ఏడుస్తూనే ఉంటాడు. ఇది దురదృష్ట జీవితం అన్నమాట. వాడు నీచుడు. కాబట్టి ఎవడు ఇతరుల యొక్క కష్ట సుఖములు తనవిగా భావిస్తాడో వాడు జ్ఞాని. ఇప్పుడు నేను మీ కష్ట సుఖాలు నావిగా భావించాను కనుక ఈ శరీరం మీకు ఇచ్చేస్తాను. అహో దైన్యం, అహో కష్టం, పారక్యై క్షణభంగురై ఎన్నోపకుర్యాదస్వార్థై మర్త్యః స్వజ్ఞాతి విగ్రహై. ఈ శరీరం ఇంట్లో పోతే మన వాళ్ళ దగ్గర తగలబెడతారు, పాతి పెడతారు. ఈ పాతి పెట్టే ముందు ఇంట్లో పోయాడు అనుకోండి తిట్టుకుంటారు, దిక్కుమాలాడు, ఇళ్లలో పోయాడురా, నక్షత్రం బాగాలేదని. బయట పోతే అదొక బాధ. ఎవరికీ తెలియకుండా రహస్య ప్రదేశంలో పోతే వీలుంటే దొరికితే ఎవడన్నా తగలబెడతాడు, లేదా పంచాయతీ దాంతో గిడుచుకుపోతాడు. అడవుల్లోనో కొండల్లోనో పోతే నక్కలు కుక్కలు తింటాయి. మొత్తం మీద ఈ శరీరము భూమిలో మన్ను అయిపోవలసింది. శూన్యం ఇది, క్షణభంగురం. దీనిని బతికున్నంత వరకు ఎంత గౌరవిస్తామో ఇంత తేడా వస్తే ఇల్లాలు భరించలేదు, కొడుకులు భరించలేరు. ఇతని ఐశ్వర్యం, అత సంపాదించిన ఐశ్వర్యం ఆనాడు వాడిని రక్షించదు. ఎంత బాధాకరమైనది ఇది. పెండ్లాము కడుగడగండ్లు పెట్టకమున్న నందనుల్ తను చిన్నగకమున్న. భార్య కూడాట వయస్సు దాటిపోతే విసిగెత్తిపోతుందట చాకరీ చేయలేక. ఎందుకంటే ఆవిడకి వయసు పెరిగిపోతుంది, ఈ ఏం చేయలేకపోతున్నాను రా బాబు వీడికి మంచం మీద ఉన్నవాడికి అని విసుక్కుంటుంది, బాధపడుతుంది ఆవిడ. కొడుకులు నవ్వుతారు, ఏ వాళ్ళు విసిగెత్తిపోతారు. గద్దెల్చి బుడుతలు బుద్ధి చెప్పకముల్న చిన్నపిల్లలు మనవలు విసుక్కుంటారట, బుద్ధి చెబుతారట తాతగారికి. వడకుచే కాల్తడబడకమున్నా, ఉడుకొచ్చేస్తుంది, కాలు తడబడుతుంది, నడవలేడు. ఎవరన్నా పట్టుకుంటే ఉడికిపోతాడు పాపం. వడకుచే కాల్తడబడకమున్నా, దంతం బులూడున చిల్త పుట్టకమున్నా, కనుదోయి మసకలు కొనకమున్నా. పళ్ళు ఊడిపోతాయి, మాట రాదు, ఏం చెప్పాలో తెలియదు, గురక గందరగోళం, కళ్ళు మసకలెత్తిపోతాయి. చెడు రోగముల తెల్వి చెడకమున్న, రోగాల వల్ల నానా రోగాలు వచ్చేస్తాయి, తెలివి చెడిపోతుందట. కొడుకు ఎవరో తెలియదు, పెళ్ళం ఎవరో తెలియదు, మనవలు ఎవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, తింటున్నాడో తెలియదు, మలమూత్రాలు ఎక్కడ విడిచిపెడుతున్నాడో తెలియదు. పూని వైద్యుడు చెప్పకపోకమున్న, కాలభట దర్శనం బును కాకమున్న. వైద్యుడు అనవసరం, ఇంకెందుకు వచ్చింది, అయిపోయాడండి. డబ్బు దండుగా వైద్యానికి అంటాడు మంచివాడైతే, లేనివాడు ఉన్న 4 రూపాయలు ఓడికేస్తాడు, మొత్తం మీద వేస్ట్ అంటాడు. కాలభట దర్శనం అవుతుంది, చచ్చిపోయే ముందు యమకింకరులు దర్శనం ఇస్తారట వాళ్ళు రెడీగా.
వస్తావా కమాన్ కమాన్ దొంగ అట దోబూచి అటాడుతూ ఉంటాడు వీడు, దొంగ దోబూచి ఆ ఎదురుగుండా కూర్చుంటాడు వాడు, వస్తావా వస్తావా అంటుంది.
ఇది వీడికి తెలుస్తుంది, ఇంకెవడికి తెలియదు, వీడు కిక్కు కిక్కు అంటూ ఉంటాడు. వీడు ఎందుకు కిక్కు అంటాడో వీడికి తప్ప మనకి తెలియదు.
అక్కడ యమకింకరులతో వాళ్ళు దోబు దొంగ దోబూచి ఆడుతూ ఉంటారన్నమాట. ఇంతగా అందరగోళం ఉన్నదట. ఈ స్థితి రాకపూర్వమే తన శరీరాన్ని పరులకు త్యాగం చెయ్యాలి, దానం చెయ్యాలి. అందుకే ఇది స్థితి రాకుండానే భగవంతుని నామస్మరణ చేసుకున్నారు. రామ శ్రీరామ శ్రీరామ రామ ఎన్నుచు ధ్యాన మొనరించు వాడెపో ధన్యతముడు. ఇంత పరిస్థితి రాకపూర్వమే నిరంతరం రామ శ్రీరామ శ్రీరామ రామ అని ధ్యానం చేసేవాడు అదృష్టవంతుడు. ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు రామ అంటే రాముడి దగ్గరికి వెడతా అంటే అప్పుడు రమ్మంటే రాదు మరి. ఇది పరిస్థితి. కాబట్టి నాయనలారా, ఈ శరీరాన్ని మీకోసం ఇచ్చేస్తాను, అయితే నాకు ఒక చిన్న కోరిక. ఏమిటా కోరిక అన్నారు. ఏంటంటే చాలా కాలం నుంచి నదుల్లో అన్ని తీర్థయాత్రల్లో నదుల్లో స్నానం చేయాలని కోరికగా ఉంది, నాకు తపస్సు వల్ల వెళ్ళలేకపోయాను, ఆ కోరిక తీర్చండి. సృష్టిలో ఎన్ని నదులు ఉంటే అన్ని నదుల నీళ్ళలో స్నానం చేయించండి అన్నారు. ఓరి చంపేశవరా బాబు అనుకున్నారట. ఇప్పటికి మళ్ళీ అంత ఇబ్బంది లేదులేండి. ఆ రోజుల్లో దేవతలు కదా, మన వాళ్ళైతే రైలు ఎక్కలా తిరుగుతూ ఉంటే ఎప్పటికి తిరిగితే అవుతాయి నదుల్లో స్నానం. దేవతలు గనక ఆలోచించారు. ప్రొఫెసర్ బ్రహ్మదేవుడు గారిని పిలిపించారు. పాపం ఆయన కర్మ ఏమిటో కానీ చెప్పా, ఆయన ఎప్పుడు అందంగా 30 ఏళ్ల వయసు వాళ్ళ కనపడతాడు. ఈ శివలీలల్లో కానీ ఇంకో దాంట్లో కానీ పాపం ఆ బ్రహ్మగారిని ముసిలేని చేసి చూపిస్తారు ఆయన కర్మ కాలిపోయి. విష్ణుమూర్తిని అందంగా చూపిస్తారు, శివుణ్ణి అందంగా చూపిస్తారు, విష్ణు కొడుకు బ్రహ్మదేవుడిని మాత్రం ముసిలేని చేసేశారు. బ్రహ్మదేవుడు 30 ఏళ్ల వయస్సు వాడై అందంగా కోమలంగా గులాబీ రంగులో ఉంటాడు. ఆయన అరుణవర్ణంతో ఉంటాడు. బ్రహ్మ అంటే ఎంత అందంగా ఉంటాడు. అచేత మీరందరూ టీవీ సీరియల్స్కి ఉత్తరం రాసి, ఒరే నాయన పురాణాల్లో అందంగా అని చెప్పారు రా బాబు అని చెప్పి, దేవజ్యేష్ట దేవతల కంటే ఆయన జ్యేష్ఠుడు అని చేత చాలా అందగాడు ఆయన. ఆయన ముసలాడి కింద చిత్రీకరిస్తే మా చెడ్డబాధ వస్తుంది. ఆ బ్రహ్మదేవుణ్ణి పిలిపించారు. బ్రహ్మదేవ బ్రహ్మదేవ, ఈ దధీజి మహర్షి గారు చచ్చిపోవాలి. చచ్చిపోయే ముందు ఆయన కోరిక కోరాడు, ప్రపంచంలో ఉండే నదుల్లో స్నానం చేయాలట, తమరు దయతో ఆ నదుల నీళ్లు ఆయన మీద తెప్పించండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోకి ఆవహించాట. 60,000 నదులు ఉన్నాయట భూలోకంలోనే కాదు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల్ల వితల్ల సుతల్ల తలాతల రసాతల పాతాళాలు వెరసి 14 లోకాల్లోంచి 60,000 నదుల నీళ్ళు ఈ కమండలంలోకి ఉష్యం తీసుకొచ్చాడు. ఆయన ఆ నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద అభిషేకం చేశాడు. ఆ నీరంతా పక్కన ఒక గుంటలోకి వెళ్ళిపోయిందిట. ఆ గుంటని మిశ్రిక తీర్థము అంటారు. నైమిషారణ్యానికి 1-2 గంటల ప్రయాణం అక్కడికి వెళ్ళచ్చు, గంట అనుకుంటా బహుశా. అక్కడ ఉన్నది, మేము అందులో స్నానం చేసాం. స్నానం చేయడానికి వీలు లేకుండా బాగా పాచి పట్టింది కనుక మన వాళ్ళు పాక్షిక స్నానం, కాసి నీళ్లు బొట్టను వెళ్తూ ఇలా తల్లేసుకున్నారు. అది మిశ్రిక తీర్థం. దధీజి మహర్షికి అభిషేకం చేశాడు బ్రహ్మ అక్కడ అన్నమాట. ఆ స్నానం ఆనాడు ఏనాడో ఇచ్చారు మరి అభిషేకం. ఆ నీళ్ళు అలా ఉండిపోయాయి అక్కడ పాపం. ఆ నిలవ నీటిలో ఆయన స్నానం చేశాడని మరి వాళ్ళకు అనుమానం వచ్చింది. ఆయన చేసినప్పుడు ఫ్రెష్యే. మనం చెప్పుకున్నాగా 3 రోజుల క్రితం వంకాయ కూర చాలా బాగుంది, ఇవాళ ఇలా తగిలిందే అన్నట్టు మొగుడు. అదేంటండి, ఆ 3 రోజుల క్రితం చేసిన కూరేగా మీకు పెట్టా, బాగాలేదంటారేమో, ఆ రోజు బాగుందన్నారు కాదట, 3 రోజుల క్రితం చేసిన కూర ఇవాళేస్తే ఏమవుతుంది మరి అంచేత. ఆనాడు ఫ్రెష్, ఇప్పుడు కాస్త పాప రీఫ్రెష్ అవ్వలేదు ఇంకా. సరే అదంతా పక్కన పెడితే ఇన్ని నదులలో నీళ్లలో స్నానం చేసి బ్రహ్మానంద పడ్డాడు ఆయన, నా కోరిక తీరేసింది అన్నాడు. ఆ కోరిక తీరినటువంటి ఆయన ఏం చేశారో తర్వాత చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.